పరిస్థితులు మనకి ఏం చెప్తున్నాయి? ఉదాహరణకి ఇప్పుడు కరెంటు పోయింది, కరెంటు పోయింది అని ఎగరొచ్చు మనం. హార్ట్ మేము చాలా సెకండము, లేదా హార్ట్కి గాయత్రి మంత్రం చేసుకోవచ్చు. గాయత్రి మంత్రం చేసుకుని దానికున్న లాభాలు చెప్తున్నా. రెడీ చేసేవాడు అందరూ వాడు అవసరం పడుతున్నాడు. రెడీ అయ్యాక మాస్టర్ ఇలా అర్థాలు ఓకే. ఇది మొదట మీరు తెలుసుకోవాల్సినటువంటి మాత్రం. అక్క కష్టపెడుతుంది, ఆడపడి కష్టపెడుతున్నాడు, పై ఆలోచించి కాబట్టి నేను ఆలోచించవలసింది ఏంటి అంటే, అసలు ఎందుకు ఆ పరిస్థితులు మీకు వచ్చాయి? ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేటువంటి దానికి ప్రకృతి ఏం చెప్తుంది అంటే, మహాపురుషులు ఏం చెప్తున్నారు అంటే, ఏ పరిస్థితి కూడా నువ్వు దాన్ని నీ వైపు ఆకర్షించుకోకుండా అది నీకు రాదు. ఇది జీవించే కళలో రెండవ నియమం. మొదటి నియమం అర్థమైంది కదా. మొదటి నియమం ఏమిటి? ఎలాంటి పరిస్థితులు వచ్చినా ముందు ఆ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది అన్నది నువ్వు ఆలోచించాలి. ఒకవేళ ఆ పరిస్థితిని నువ్వు సవరించుకోగలిగితే, సవరించుకోగలిగేటటువంటి సామర్థ్యము ఉంటే సవరించు, లేకపోతే భగవన్ నామం చేసుకో. ఇప్పుడు మనం చేసింది అంతే కదా. నేను కరెక్ట్ చేయలేను దాన్ని. నేను చేత వచ్చింది ఏంటంటే భగవన్ నామం చేసుకుంటున్నాను. చేత వచ్చిన వాడు దాన్ని సెట్ చేసి వెళ్ళిపోతారు. ఇది అర్థమైంది అంటే, ఇందులో నీకు సామర్థ్యం లేనప్పుడు చేయవలసిన పని ఏంటో తెలుస్తుంది. కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను అని ఏడుస్తూ కూర్చోవాలి. నేనసలు నా జీవితంలో ఏ తప్పు చేయలేదు, అయినా ఈ తప్పు వచ్చింది అని అనవాగా అన్నావంటే నువ్వు భగవంతుడిని దూషించినట్టే. ఇంచేత అంటే భగవంతుడికి తెలియదు అనమాట నువ్వు ఏ తప్పు చేయలేదని. సర్వజ్ఞుడు ఇంకోటి ఏంటి, ఆయన ప్రేమమూర్తి. ప్రేమమూర్తి అయినటువంటి భగవంతుడి చేత కూడా మనం ఇలాంటి కష్టాలు ఇప్పించుకోగలుగుతున్నాం అంటే మనం ఎంత గొప్ప వాళ్ళం ఆలోచించుకోండి. భగవంతుడి కంటే అంటే కోపం ఎదుగునటువంటి, దయ తప్ప తెలియనటువంటి, కారుణ్యము తప్ప తెలియనటువంటి ప్రేమసాగరుడు, దయాసాగరుడు, కరుణామూర్తి అనేటువంటి వ్యక్తి కూడా మీరు ఎలా చేశారు అంటే మీకు ఆ కష్టాలు ఏమిటో తప్పడం కదా. అలా ఆలోచించండి. భగవంతుడు వల్ల మీకు కష్టాలు ఏం రావటం లే, మీ వల్ల మీకు కష్టాలు వస్తున్నాయి. ఇది జీవితంలో జీవించడానికి కావాల్సినటువంటి మొదటి మెట్టు. చాలా మంది నాతో అంటూ ఉంటారు, మేము పూజ మొదలెట్టామండి కష్టాలు వచ్చాయండి, పంచదారి తిన్నామంటే చేదుగా ఉంది అంటే మీరు నవ్వుకుంటారా లేకపోతే అయ్యో అంటారా? నవ్వుకుంటారు. పంచదార నోట్లో వేసుకుంటే చేదుగా ఉంది అంటే రెండే అవుతాయి, అది పంచదార కాదు తది నీ జ్వరం వచ్చింది. నువ్వు రోగగ్రస్తుడు అవుతే పంచదార చేదుగా ఉంటుంది. చేత జీవితంలో నీకు ఆనందం రాలేదు అంటే నువ్వు రోగగ్రస్తుడు. జీవించడమే ఒక ఆనందం, పరమానందం అండి. ఆనందం కోసం ఎక్కడికి వెతుకులేదు. ఆనందం కావాలంటే ఉన్న చోట పొందొచ్చు, మిగతా వాటికి వెతుక్కోవాలి. డిగ్రీ కావాలంటే వెతుక్కోవాలి, ఉద్యోగం కావాలంటే వెతుక్కోవాలి, ప్రణాళం కావాలంటే వెతుక్కోవాలి, శత్రువు కావాలంటే వెతుక్కోవాలి. కానీ నేను ఆనందంగా జీవించాలి అంటే నువ్వేం వెతుక్కోక్కర్లే. ఇచ్చేత శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నీకు అర్థం అవటం లేదు, కానీ నువ్వు ఆనంద స్వరూపుడే. ఇది రెండోది గుర్తుంచుకోవాలి. మీరు జీవించేటటువంటి కళలో మొదటి ఏం చెప్పాను నేను, కష్టాలు ఏమి వచ్చినా కూడా ఎందుకు వచ్చాయో ఆలోచించండి. భగవంతుడి మీద అభ్యాసం ఏంటంటే, నేను ఇది పూట చేశాను, ఇన్ని యజ్ఞాలు చేశాను, నాకు ఇందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి వస్తాయి. చదువుకునే కుర్రాడు పరీక్ష రాయాలి, వాడేదో ఆనందంగా సినిమాలు చూస్తున్నాడు, వాడు కాలేజీకి కూడా రావటం లేదు, వాడు ఆనందంగా ఉన్నాడో నా కర్మకారణే క్లాస్ లో కూర్చున్నాను, నా కర్మకారణే నేను పరీక్ష రాస్తున్నాను అని ఎవడైనా అనుకుంటున్నాడా? ఆ తిరుగుతున్న వాడిని చూసి ఏమంటారు మీరు? పిచ్చివాడు, తర్వాత ఏడుస్తాడు కదా. మరి ఇక్కడ మీకు కష్టాలు వస్తే సుఖంగా ఉన్నవాడిని చూసి ఏడుస్తాను ఏంటి మీరు? వాడు సుఖపడుతున్నాడు, వాడు చేస్తున్న కర్మలు లేకపోతే చేసుకోని కర్మల వల్ల కూడా. ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు చదువుకోకపోతే ఆనందంగా ఉన్నట్టే కనిపిస్తాడు. చెప్పింది అర్థమవుతుందా మీకు? ఇచ్చేట మీ జీవితాలలో ఈ ప్రశ్న తీసుకోండి, నా భార్య నుంచి కష్టాలు వస్తున్నాయి, నా భర్త నుంచి కష్టాలు వస్తున్నాయి, నా భర్త మారటం లేదు, నా భార్య మారటం లేదు, ఫలానా వాడు మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వటం లేదు, ఫలానా వాడు అలా ఉండనివ్వటం లేదు, ఫలానా వాళ్ళ వల్ల నా పిల్లవాడికి ఆరోగ్యం బాగలేదు, లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేదు, ఇవన్నీ తప్పు. నీకు భగవంతుడు అది ఇచ్చాడు అది నమ్మకం ఉంచుకోండి. ఎవ్వడు నీకు కూడనేది ప్రపంచంలో ఇవ్వలేడు. హిందీలో ఒక సామెత ఉంది, జాతే రాఖే సాయ్య మారిన సత్య కోరి. అర్థం ఏంటంటే భగవంతుడే రక్షకుడుగా ఉన్నప్పుడు ఎవరు చంపారు? భగవంతుడే చంపేస్తారండి. కానీ భగవంతుడే చంపేస్తారని ఎప్పుడు అంటాడు? నీ కర్మ వల్ల. ఆయన చంపాలనే లేదు, ఎలక్ట్రిసిటీ షాక్ కొట్టదు, నీ దగ్గర పరిగెట్టుకు వచ్చి షాక్ కొట్టదు. ఎప్పుడు షాక్ కొడుతుంది? నువ్వు దాని జోలికి వెళ్తే వెళ్ళ కూడనటువంటి రీతిలో వెళ్తే భావంతో లేదు. అంటే ఈ ఓంకార సాధనలో ఏవి మూడు ముఖ్యమైనటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి ఏంటంటే అన్ని పరిస్థితులు నీకు ఎందుకు వచ్చాయంటే నీ వల్లే వచ్చాయి. అన్ని పరిస్థితులకు నేనే కారణము, అది సుఖంగా ఉన్న పరిస్థితులకు నువ్వే కారణం, కష్టంగా ఉండేటువంటి పరిస్థితులకు కూడా నువ్వే కారణం. ఈ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది. ఆపరేషన్ చేస్తారు, గుండె ఆపరేషన్ ఓ 3 లక్షలు ఎంత తీసుకుంటారు? నేను మందించే చూసా, నేను ఆపరేషన్ చేశాను బతికే ఉంటాడు. బై ఛాన్స్ చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటాడు? నేను కోశాను కనుక చచ్చానంటాడు అంటాడా? నేను చంపేశాను అంటు కదా ఏమంటాడు? మరొకటి ఎందుకు బతికాడు? ఆయుష్మీ కనుక. అర్థమైందా? మనం కూడా ఇలాగా అసలైనటువంటి దాని నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి భ్రమ చెందుతూ ఉంటాం, దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఏమి జరిగినా అది కరెక్ట్. అదే నేను మీకు ఏమని చెప్తా ఉంటాను, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అన్నది మొదటి స్టెప్. దీంతో మొదలెట్టాలి మీరు. మీకు కష్టం ఉంది, ఆ కష్టం ప్రకృతి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అది ఆలోచించుకోండి. క్వశ్చన్ పేపర్లో కష్టమైనటువంటి పరీక్ష ప్రశ్న వచ్చినప్పుడు ఆలోచిస్తాం ఎలా సాల్వ్ చేయాలని కదా. అలాగే ఇక్కడ మీరు ఆలోచించుకోవాలి ఎలా సాల్వ్ చేయాలి. ఈ సాల్వ్ చేయడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర జపానికి ఉంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టే మనం సాల్వ్ చేయలేము, నా బుద్ధికి అందటం లేదు ఈ పేపర్ని, ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి. ఇవి చెప్పి ఎక్కడికి వెళ్ళిపోవాలి? భరి గోవిందం, భరి గోవిందం, గోవిందం, భరి మూఢనది. చక్కని షిఫ్ట్ అవ్వగల మీరు ముందు అసెస్ చేసుకోండి, కష్టాన్ని నేను నివారించుకోగలనా నివారించుకోలేనా. నువ్వు నివారించుకోగలిగినప్పుడు భగవంతుడిని పిలవకండి, తప్పది. నీకు శక్తి ఇచ్చాడు భగవంతుడు, ఆలోచించడానికి శక్తి ఇచ్చాడు, నిర్ణయించుకోవడానికి బుద్ధి ఇచ్చాడు. ఆ పరిస్థితులను దాటివేయటానికి కావలసినటువంటి ఇంద్రియ సమూహాలు ఇచ్చాడు. చేత ముందు అది చూసుకోవాలి, నేను నా అంతటా నేను ఈ కష్టాల నుంచి బయటపడగలనా. బయటపడగలిగితే బయటపడదు, లేకపోతే ఏం చేయాలి? ఇంకా భగవన్నామం చేసుకోవాలి. అంచేత ప్రతిరోజు మనకి ఏదో ఒక కష్టాలు వస్తూనే ఉంటాయి కనుక మొదటి కండిషన్ ఏంటి అంటే ప్రతిరోజు నేను భగవన్నామం చేసుకోండి. మనం ఏం చేసుకుంటాం? గాయత్రి మంత్రం, మహాదర్శి మంత్రం చేసుకుంటాం. ఇంకా నేను 2 రకాలుగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, చేసుకుంటే 5 మాలలు గాయత్రి చేసుకోండి, లేకపోతే 1 మాల గాయత్రి మిగతా మా దగ్గర. ఇప్పుడు మీకు ఎలా చెప్పానో అలా చేసుకోండి. ఇది నీ జీవితాలలో కష్టాన్ని కడతీరుస్తుంది. ఇంకా ఇది చేసుకున్న రోజు నుంచి నీకు కష్టాలు రావు. మేము సంవత్సరం బట్టి చేసుకుంటున్నాం మాస్టర్, కష్టం పోలేదు, ఇంకా తడి ఉంది అనమాట మంట అండుకోవటానికి. అంతే తప్ప భగవన్ నామములో శక్తి లేదు అనుకోకండి. యుగ యుగాలుగా, యుగయుగాలుగా అంటే నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం పూర్తయిపోతుంది, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా అనేక యుగ యుగాలుగా మహర్షులు ఏం చెప్తున్నారు అంటే భగవన్ నామములు మించినటువంటి శక్తి లేదు. మరి మీరు ఉపయోగించుకోవడం చాలు కావాలి, నిరంతరం ఉపయోగించుకోవడం చాలు కావాలి. ఎక్కడ దెబ్బతింటున్నాం మనం, జపం ఒకటే చేస్తున్నాం తప్ప మనస్సు జపం మీద ఉండకండి, అందువల్ల రిజల్ట్స్ రావట్లేదు. భాగవతము వింటే చాలు ముక్తి వచ్చేస్తుంది, సశరీరముగా ముక్తి వస్తుంది అన్నది శాస్త్రం. తుకారం ఇలా కొంతమంది ఉన్నారు, సశరీరముగా మానవ జాతి కళ్ళ ముందరే బుద్ధలోకాలకు వెళ్ళిన వాడు సశరీరముగా. మరి భాగవతం టీవీలో దంచి కొడుతున్నారు, మరి ఎంతమందికి సశరీరముగా దేవుడు కనిపించడం సంగతి తర్వాత చూద్దాం. అసలు వాడికి ఉన్నటువంటి ఆ చిన్న కష్టాలు పోతున్నాయా లేదా అంటే భాగవతంలోనే దానికి జవాబిచ్చాడు. గోకర్ణుడు తన అన్న ప్రేతయోని నుంచి, దుండకారుని ప్రేతయోని నుంచి ముక్తి చేయడానికి భాగవతం చెప్తాడు. భాగవతం చెప్తే సరే దుండకారి ప్రేతయోని నుంచి ముక్తులు అవుతాడు, ఇంకా కొంతమంది అవుతారు కానీ చాలా మంది ముక్తులు అవ్వరు. అప్పుడు అడుగుతాడు ఇదేంటిది, మరి అందరం విన్నాం కదా మేము, మరి కొంతమందికి ఏమో సశరీరముగా ముక్తి ఇచ్చేసావు, కొందరికేమో వాళ్ళ కష్టాలు తీర్చేశావు, మరి కొన్ని యోనులు అలాగే ఉండిపోయి మరి భాగవతంలో శక్తి లేదా అంటే అక్కడ చెప్తాడు మననము చేసుకోలేదు, శ్రవణ విధి కరెక్ట్ గా లేదు, నా మాట వింటే బాగుపడతావుగా అని తండ్రి అన్నాడు అనుకో. వింటే అంటే అర్థం ఏంటి, చోటు వింటే చాలా ఆచరించాలి కదా, అంచేత ఆ ఆచరించడం అనేటటువంటిది ఇవాళ నుంచి మొదలెట్టండి. మొట్టమొదట మీరు ఆచరించవలసినటువంటి నియమం ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా కూడా బెల్ బేలు ఎత్తకండి. ఎంత పెద్ద కష్టమైనా సరే అది మీకు అది చాలా పెద్ద కష్టం, అది భగవంతుడి దృష్టిలో ఇది అర్థమవుతుంది. ముందు ఈ మానసిక స్థితి వస్తే మీ జీవితాలు ఈ క్షణం నుంచి మారిపోయి మీరు మీరే సాధన చేయకలే గుర్తుంచుకుంటే చాలు. రెండోది ఏం చెప్పాను, మన మానసిక శారీరక సామర్థ్యంతో ఆ కష్టాలను ఎదుర్కోగలిగితే ఎదుర్కోండి, పారిపోకండి, ఎదుర్కొంటాను. దేశక్తితో ఎదుర్కొంటాం, భగవన్ నామశక్తితో ఎదుర్కొంటాం, మంత్ర జప శక్తితో ఎదుర్కొంటాం. జీవించేటటువంటి ఇక్కడ అర్థమైంది కదా, ఇందులో డౌట్ లేదు కదా, మళ్ళీ మళ్ళీ చూపించుకోకండి. ఇంకేది ఇది క్లాస్ జీవించే కళలో ఫస్ట్ క్లాస్ ఇది. ఈ క్లాస్ విన్నా కూడా మీ జీవితాలు మారిపోతాయి. ఎలా మారుతాయో అర్థమే కదా, కష్టాలు అవసరమే అన్నది గుర్తుంచుకోండి. మొదట నేను చెప్పింది అది, కష్టాలు లేకుండా ఎదగలేవు. పరీక్ష పెట్టకుండా, పరీక్ష పాస్ అవ్వకుండా, నీ సామర్థ్యాన్ని నిరూపించుకోకుండా నువ్వు పై తరగతులకు వెళ్ళలేవు. ఇది మొట్టమొదట జీవితంలో మీకు ఉండేటువంటి దృష్టికోణం. అందరికీ అర్థమైందా, అందరి కష్టాలు ఉండాలా లేదా ఉండాలి, కానీ కష్టాలలో నీకు వచ్చేటటువంటి కష్టము నిన్ను ప్రకృతిలో ఏ స్థాయికి తీసుకెళ్తోంది. ఒకటో క్లాస్ పరీక్ష రాలి, రెండో క్లాస్ పరీక్ష రా, మూడో క్లాస్ పరీక్షలా, ఎంఎస్సీ పరీక్షలా, ఎక్కాలను లెక్కల్లో మొదటి క్లాస్ నుంచి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ వరకు ఆ ఎక్కాలు ఉపయోగపడతాయి. ఒకటో క్లాస్ లో నేర్చుకున్నాం, అంతేత ఎక్కాలు ఉపయోగపడవని ఉండవు కదా. చేత నువ్వు ఎక్కాలు ఉపయోగించుకుంటున్నావు, జీవించే కళ నేర్చుకుంటున్నావు, కానీ జీవించే కళలో నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఒకటో క్లాస్ లో ఉన్నావు, రెండో క్లాస్ లో ఉన్నావు, మూడో క్లాస్ లో ఉన్నావు. అంచేత మొట్టమొదటి మీరు భారతీయులుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు 49 క్లాసులు పాస్ అవ్వాలి. మానవ యోని నుంచి ముక్త స్థితికి వెళ్ళడానికి, అంటే ముక్త స్థితికి వెళ్ళాక మీ పని తగ్గుతుంది అనుకోకండి, పని పెరుగుతుంది. అంతే, పని పెంచుకోవాలనుకుంటే ముక్తి కోరుకోండి. పిచ్చివాడు, మేము ముక్తి కావాలండి, మాకు మళ్ళీ జన్మ అవుతుంది అని చాలా మంది అడుగుతారు. పిచ్చివాడ, నేను మాత్రం జన్మ కావాలని అనుకుంటా, ఎందుకంటే చాలా హాయి తెలుసున్నది. ఎప్పుడెప్పుడు లెక్చరర్ పోస్ట్ ఉన్నప్పుడు ఎంత హాయో, నేను నేర్చుకున్న కెమిస్ట్రీ నేను సంవత్సరాల తరువాత చెప్తాను. వచ్చేవాడు వస్తూ ఉంటారు, వెళ్ళేవాడు వెళ్తూ ఉంటారు, నాకు మాత్రం ఏం కష్టం లేదు అదే పాఠం చెప్పుకుంటూ ఉంటాను. అదే జన్మదాని చేయండి అనుకోండి, అంటే యూనివర్సిటీ దాటేశాను అనుకోండి, మళ్ళా యూనివర్సిటీకి రావాల్సిన అవసరం లేదు, చచ్చాను అనమాట. ఇప్పుడు ఉద్యోగం ఎదుర్కోవాలి, ఏ ఊళ్ళో ఎదుర్కోవాలి, ఎక్కడికి పోవాలి, అన్ని బాధలు జన్మదానించే ముందు యూనివర్సిటీలోనే ఉందో నా దృష్టికోణం మాది, మీరేం కోరుకుంటారో నాకు తెలియదు. ఈ యూనివర్సిటీలో జీవితము అనేటటువంటి యూనివర్సిటీలో 49 క్లాసులు ఉన్నాయి. నువ్వు ఏ క్లాస్కి చెందావు అన్నది తెలుసుకోవాలి. మన పిల్లవాడిని ఏదైనా ఒక స్కూల్కి తీసుకెళ్లి చేర్పించాలంటే వాళ్ళు అడ్మిషన్ టెస్ట్ అని పెడతారు. నువ్వు చెప్తే నిండు వాళ్ళు కదని, మా పిల్లవాడు చాలా తెలియని వాళ్ళండి, మేము అర్థాలు ఏం చేసామండి, మీకు ఎందుకు, మాది బాధ్యత, మీరు చేర్పించేసుకోండి. సరేనండి చేర్పించుకుంటా, కానీ ఏం టెస్ట్ రాని, ప్రవేశ పరీక్ష రాని. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీరు ప్రవేశ పరీక్ష రాయాలి. అది ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక జగత్తులను ప్రవేశపెట్టలేదు, ఇక్కడ ప్రవేశపెట్టబడుతుంది. అది ఎంత పెద్ద మార్పు అర్థమవుతుందో మీకు, మీ లెవెల్ మీకు అర్థమైపోతుంది. 49 క్లాసెస్ లో మీరు ఎక్కడ నుంచి మొదలెట్టాలి, మీ ఇష్టం అది, ఎక్కడి నుంచి మొదలెట్టాలి. ప్రవేశ పరీక్ష రాయడానికి నేను మీకు మే వరకు టైం ఇస్తున్నాను. నేను ప్రిపేర్ అవ్వాలి కదా ఎంట్రన్స్ కి, ఇవాళ ఎంట్రన్స్ అని పెట్టి ఇవాళ పరీక్ష పెట్టేస్తే మీరేం రాస్తారు. ఏప్రిల్ 30 ఇక్కడ సహస్రకుండ యజ్ఞం జరుగుతుంది. పేరుది సహస్రకుండ యజ్ఞము పూర్ణమవుతుంది, కానీ అది ప్రవేశ పరీక్ష, దానికి తగిన సన్నాహాలు చేసుకోండి. ప్రవేశ పరీక్షలో మీ లక్ష్యం ఏమవ్వాలి, ఆధ్యాత్మిక దిగతిలో 49 క్లాసులు ఉన్నాయి. అంటే హైయెస్ట్ క్లాస్ ఏంటి అంటే 49, లోయెస్ట్ 40 క్లాస్. ఈ 49 క్లాసెస్ లో మనం ఎక్కడ ఉన్నాము అనేటటువంటిది తెలుసుకోవాలి. శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధకుడు, అవతార మూర్తిత్వం గురించి నేను మాట్లాడతాను లేదు, ఎందుకంటే ఆయన ఎటువంటి అవతారమో తెలిస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఎందుకంటే నిష్కళంక అవతారము అని ఒక విచిత్రమైనటువంటి అవతారం ఉంది, పేరు వాడిస్తూ ఉంటారు, కానీ మనుషులకి ఆ నిష్కళంక అవతారం అంటే ఏంటో తెలియదు. ప్రతి అవతారానికి ఏదో ఒక కలుషం ఉంటుంది. పరశురాముడు ఉన్నాడు, తల్లి చంపాడు కదా. రాముడు ఉన్నాడు, భార్యను కడుపుతున్నటువంటి భార్యను, ఒక ఉదాహరణ చెప్తున్నాను, అది రైతా తప్ప అవతార మూర్తుల యొక్క క్రియాకలాపాలు గురించి మాట్లాడే హక్కు కూడా మనకి లేదు, ఇంకా నిర్ణయించే హక్కు ఏముంటుంది. ఉదాహరణకి చెప్తున్నాను, నిష్కళంక అవతారం గురించి తెలియాలి అంటే ఇదేంటో తెలియదు. కృష్ణుడు అంటే ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అదో పెద్ద పేరు ఆయనకి. ఆయన మామూలు వ్యక్తిగా ఆయన ఇంతవరకు అప్పుడు మాట్లాడుతుంది ఉన్నప్పుడు మాయా మోసగాడు, ఇలాంటి బిందుతోనే తప్ప ఆయన అసలు అవతార పూర్తిగా ఎవరు మాట్లాడరు, జగద్గురువుగా ఎవరు మాట్లాడరు. అంటే అది కృష్ణం అంతే జగద్గురు, కానీ గుర్తొచ్చేది నవనీతీవుడు, వాడు గుర్తొస్తాడు తప్ప ఈ జగద్గురు తత్వం గుర్తు రాదు. భావం అర్థమైంది అయితే మనం కలంకాలు చూడటం అలవాటు పడ్డాం, మన దృష్టి ఎప్పుడు కూడా మంచి చూడలేదు, చూడని ఈజీగా పట్టిస్తుంది. కానీ శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి గురువులో మీరు ఏ కళంకాన్ని పట్టలేరు. పట్టగలిగితే ఇది ఒక్కటే కళంకాన్ని పట్టగలరు, ఆయనలో ఏ కళంకము లేదు, నేనేం చేస్తాను, మరి కాదు ఆయన. సరే, నిష్కళంక అవతారం అనేటటువంటిది విచిత్రమైనటువంటి అవతారము. కానీ నిష్కళంక అవతారం అనేటటువంటిది ఈయనే కాదు మొట్టమొదటిసారి వచ్చింది, ఏ దత్తావతారమైన నిష్కళంక అవతారమే. ఇచ్చత ఏ విధమైనటువంటి కళంక లేనటువంటి జీవన విధానం ఎవరి దగ్గరైనా నేర్చుకోవాలి అంటే మనం దత్తుల దగ్గర నేర్చుకోవాలి, శ్రీరామ్ శర్మ ఆచార్య లాంటి గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఇచ్చేటంటే వీళ్ళు ఈ 49 క్లాసెస్ దాటి వేసినటువంటి వాళ్ళు. ఆధ్యాత్మిక జగత్తులో ఇది మీకు గుర్తుండి 10 మందికి చెప్పగలిగినా మీరు మానవ జాతికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ చాలా మందికి తేడా తెలియవు. ఈ 49 కళలలో 16 కళలు ఉన్నటువంటి వాడిని కృష్ణావతారం అని, 12వ కళలో ఉన్నటువంటి వాడిని శ్రీరాముడని, పరశురాముడికి 3 కళలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్లాస్ లో నేను దాని గురించి మీకు చెప్పలేను, కానీ ఇది చెప్పగలుగుతున్నాను నేను మీకు. ఏంటి అంటే మీరు ఎన్ని క్లాసులు పాస్ అవ్వాలి? 49 క్లాసులు పాస్ అవ్వాలి. ఇందులో మానవ శరీరధారి అయినటువంటి వాడు 7 క్లాసులు పాస్ అయిపోయినట్టే, అంటే 8వ క్లాస్తో స్టార్ట్ అవుతాడు, అష్టమితో స్టార్ట్ అవుతాడు, జన్మాష్టమితో స్టార్ట్ అవుతాడు, అష్టవసువులతో స్టార్ట్ అవుతాడు. భూమి రాపో నలో వాయు ఖం మనో బుద్ధి ఏవచ అహంకార ఇది ఎమ్మె ఉన్నాది పుష్టి కష్ట. మనకి 8 ఉన్నాయి, మానవ శరీరధారికి 8 ఉన్నాయి. ఏ 5 తత్వాలతో నిర్మించబడినటువంటి శరీరం ఉన్నది. ఈ 5 తత్వాలకి శక్తి ఇచ్చేటటువంటి మనస్సు బుద్ధి అహంకారము ఉంది. చిత్తము మాట్లాడలేదు. ఇది అర్థమైంది కదా? అంతే మనం 8వ క్లాసులో గ్యారంటీగా ఉన్నాం. 8వ క్లాసులో గ్యారంటీగా ఉంటే కృష్ణుడి యొక్క జీవితం నుంచి మనం మార్గదర్శనం తీసుకోవాలి. ఇంతటి ఆధ్యాత్మిక జగత్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కృష్ణుడి యొక్క జీవితం నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ అది. కృష్ణుడి యొక్క జీవితంలోనే ఇంకో 8 క్లాసులు ఉన్నాయి. అందుకని కృష్ణ చరిత్రని 16 కళలు అంటాము. ఇది మనం మర్చిపోయాం, కృష్ణ చరిత్ర పూర్తిగా మర్చిపోయాం. కృష్ణ లీలలు మనకి గుర్తుంది, కానీ లీల అంటే ఆట అని అర్థం. ఆట అంటే నియమాలు ఉంటాయి కొన్ని, ఆ నియమాలు పాటిస్తాని ఆ ఆట ఆడలేదు. బేస్బాల్ అని ఉంటుంది, ఫుట్బాల్ అని ఉంటుంది, రెండు బంతితోనే ఆడతాం. బేస్బాల్ నియమాలు బేస్బాల్ తోనే, ఫుట్బాల్ నియమాలు ఫుట్బాల్ తోనే. అంటే నియమం మారితే ఏమవుతుంది? లీల మారుతుంది. లీల అంటే అర్థం ఏంటి కదా? ఆట మారుతుంది. ఆట మారితే నియమాలు మారుతాయి. మనం అది మర్చిపోతున్నాం. ఆట ఆడిస్తున్నాం జీవితంలో. నువ్వు ఏ రోల్ ప్లే చేస్తూ ఆడుతున్నావు? బ్రహ్మచారి ఆశ్రమం రోల్ ప్లే చేస్తున్నావా? గృహస్థాశ్రమం రోల్ ప్లే చేస్తున్నావా? వానప్రస్థాశ్రమంలో ఆట ఆడుతున్నావా? సన్యాసాశ్రమంలో ఆట ఆడుతున్నావా? ప్రతి ఆశ్రమానికి దాని నియమాలు ఉన్నాయి. అలా ఆడితేనే ఆ ఆటకి అందాం. లేకపోతే మ్యాచ్ ఫిక్స్ అయిపోయిందని తెలిసాక మనం మ్యాచ్ చూడం కదా. ఇప్పుడు క్రికెట్ లో వాడటం నీకు తెలిసిపోయింది అనుకోండి, ముందే నిర్ణయం చేసుకున్నారయ్యా వీడు సెంచరీ కొడతాడు, వీడు కొట్టాడు, వీడు మొదటి బాల్ అవుట్ అయిపోతాడు, నీకు ఆటలో ఆనందం ఏంటి? సరే, ఈ లీలలు మీరు చదువుతున్నప్పుడు ఆ లీలలు మీకు కూడా వర్తిస్తాయి అని గుర్తుంచుకోండి. శ్రీకృష్ణుడు మాత్రమే కాదు పోతన అదే చేయగలిగేది, నువ్వు చెయ్యాలా. తల్లి పాలు తాగి ఈ భౌతిక ఇంద్రియాలు నిర్మించుకున్నాం, విషయాల వైపు ఆకర్షింపబడేటటువంటి శరీరాన్ని నిర్మించుకున్నాం, విషయ వాసనలకి లొంగిపోయేటటువంటి శరీరాన్ని నిర్మించుకున్నాం. పూతన పాలు కోసి తెచ్చుకుంది. కానీ ఎప్పుడైతే ఆ తల్లి పాలు తాగుతున్నా కూడా నువ్వు విషయవాసనలను అధిక్రమించగలవు. పూతన వద్ద నువ్వు చేయగలవు. కృష్ణుడే తప్పు చేసింది. కృష్ణుడు ఎప్పుడో పూతన వద్ద చదువు చేస్తే నీకెందుకు అయ్యాలి చదవటం అన్న ప్రశ్న కూడా మీకు రావటం. ఎందుకని చదవాలి అంటే అసలు ఆ పూత వద్ద నమకాలు ఉన్నటువంటి రహస్యం ఏమిటి? అది మీరు చేయగలరా? మీలో చాలా మంది డబ్బు సంపాదించుకోవటం పూతన వద్ద చేసినటువంటి వాళ్ళే. అవునా కాదా ఆలోచించుకోండి. పూతన వద్ద అంటే ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించుకోవటం. డబ్బు వస్తుందంటే మీరు ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నారా లేదా? పిల్లవాడికి నక్షత్రాన్ని తీసుకెట్టాలి. నీ దగ్గర 100,000 రూపాయలు, కానీ పిల్లవాడి కోర్సుకి 100,000 రూపాయలు మీరు కట్టేస్తే మీ గతి ఏమవుతుంది? మీ ఇంద్రియాలని అర్థమవుతుందా? అది కూతన. అది మర్చిపోయి అది చెప్పడం కూడా లేదు. ఎవరు చెప్పడం లేదు అంటే వింటే కదా, వింటే కదా ఎవరైనా చెప్పేది ఎవరికైనా. ఇచ్చేత స్టెప్స్ అర్థం చేసుకోండి. ఓం అనేటటువంటిది మీరు పొందబోయేటటువంటి డిగ్రీ. ఈ డిగ్రీని ఇవంతా చదవాలి. బిఎస్సీలో ఫిజిక్స్ చదవాలి, కెమిస్ట్రీ చదవాలి, మ్యాథమెటిక్స్ చదవాలి, లేకపోతే బాటనీ జువాలజీ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, తెలుగు చదవాలి. ఇవంతా కాకుండా ఏదో కొత్త కొత్త కోర్సులు పెడుతూ ఉంటారు. ఇండియన్ కల్చర్ సైన్స్ అండ్ సివిలైజేషన్ ఏదో కొత్త పేపర్లు పెడుతూ ఉంటారు కదా. కానీ ఇదంతా పాస్ అయినా నువ్వు చివరికి ఏమంటావు అంటే బిఎస్సీ అని అంటావు. మన తాతలు చదివిన బిఎస్సీకి, మనం చదివిన బిఎస్సీకి, రేపు రాబోయేటటువంటి తరాలలో చదవబడేటువంటి బిఎస్సీలో సిలబస్లు మారుతాయి. సిలబస్లు మారుతాయంటే పెరుగుతాయి సిలబస్ తగ్గవు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అసలు సిలబస్సే లేదు. ఇంకా పెంచుకోవటం ఏంటి, తగ్గించుకోవటం ఏంటి? గాయత్రీ మంత్రం చేసాం అయిపోయింది మీ సిలబస్, యజ్ఞం చేసేసాం అయిపోయింది మీ సిలబస్, ఇంకేం చేయండి? అన్నిటికంటే పెద్ద నాకు ఆశ్చర్యం ఇస్తుంది అంటే మీ జీవితాంతా అదే చేస్తూ కూర్చుంటారు. మొదటి సంవత్సరం 2007లో ఒక ఇంటికి వెళ్ళారు. ఏమయ్యా మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? 9వ క్లాస్ చదువుతున్నాడు. నెక్స్ట్ ఇయర్ వెళ్తే వాడు 8వ క్లాస్లో ఉండాలి. ఆ తర్వాత వెళ్తే కదా మనం ఎప్పుడు చూసినా గాయత్రీ చేసుకుంటున్నావు. ఆయన ఏం చేయటం లేదు. నువ్వు ఎదుగుతున్నావో లేదో తగ్గుతున్నావో లేదో నాకు తెలియాలి. భావార్థమైంది కదా. మీరు ఆధ్యాత్మిక అంటే ఏదో గంట సేపు మేము కూర్చొని గాయత్రీ మంత్రం చేసేసాం చెయ్యండి. అది కూడా ఒక క్లాసులో భాగమే. కానీ దాని తర్వాత నువ్వు ఏదయ్యాలి. అనేక ఆధ్యాత్మిక పరివారంలో ఈ బుద్ధి మాంద్యత దూరి ఉంది. మేము అది తప్పింకేం చేయమండి? నీ గురువు ప్రతి నెల ఇచ్చే మ్యాగజైన్ ఏం రాసాడో చదివేయడం ముందు ప్రతి నెల మారేది. మా గురుదేవుడు బతికున్నంత కాలము ఆయన హిందీ మ్యాగజైన్ చూడ ప్రతి నెల సాధన మారేది. ప్రతి నెల మారేది సాధన. ఇప్పుడు అసలు నాకు సాధనలే కనిపించడం లేదు. ఏ పరివారం నేను గాయత్రి పరివారాన్ని ఎందుకు నేను ఎక్కువగా బాధపడతానంటే నేను దానికి చెందిన అరవిందో సొసైటీ సేమ్ గది, హిల్సాఫియ సొసైటీ సేమ్ గది. ఏదైనా అంటే ఏంటంటే తెలుసా, ఆ పుస్తకం చదవకూడదు అని మంది అర్థం కావు. అంటే ఆ ఋషులు మూర్ఖులు అనమాట. ఆ సంస్థ పెట్టినటువంటి వాళ్ళు మూర్ఖులు అనమాట. మీకు అర్థం కాని పుస్తకాలు రాశారు. అవునా? వాడి ఉద్దేశం అంతే. అర్థం కాకుండా రాయాలని రాశారు. అర్థం కావడం లేదంటే అర్థం ఏంటి? నువ్వు చదవడమే. అంచేత వచ్చిన కష్టాలు ఎందుకు వచ్చాయో తెలుసుకోండి. వచ్చిన కష్టాలను నామశక్తితో ఎదిరించండి. అందుకని రోజు నామం చేసుకోవాలి 6 గంటలు. దాని తర్వాత మీరు ఏ క్లాసులో ఉన్నారో తెలుసుకోండి. ఏ క్లాసులో ఉన్నారో అన్నది భాగవతం చదివితే అర్థమవుతుంది మీకు, గీత చదివితే అర్థమవుతుంది, రామాయణం చదివితే అర్థమవుతుంది, మహాభారతం చదివితే అర్థం. లేదు మీకు సామర్థ్యం ఉన్నది డైరెక్ట్గా వేదాలు చదవండి. కానీ డైరెక్ట్గా వేదాలు మనకి అర్థము కావు. చెప్పే వేదాలు సంస్కృతంలో రాయబడలేదు. కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఇంగ్లీష్ లో రాయబడలేదు అంటే ఒప్పుకుంటాం కదా. ఇప్పుడు కెమిస్ట్రీ ఈక్వేషన్స్ లో H2+2O2 2H2O అని రాస్తాం. ఇంగ్లీష్ అక్షరాలు రాసాం, అంకెలు రాసాం. కానీ ఆ అంత్యలు ఆ ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ ఆల్ఫబెట్ లో ఉన్న అర్థాలు కావు. హెచ్ అనేటటువంటి అక్షరం కెమిస్ట్రీలో హైడ్రోజన్ అనేటటువంటి 600 pages గుణకర్మలు కలిగినటువంటి వాయువు. అంటే హైడ్రోజన్ గురించి మీకు తెలియాలి అంటే 600 pages చదవాలి. అదంతా హెచ్ అనే అక్షరంతో పెట్టాలి. అలాగే ఇంకో 600 pages ఓ ఈ రెండు కలిస్తే ఇంకో 600 pages. అంటే హెచ్ఓ హెచ్క్యూ అనే 3-4 అక్షరాలలో 1800 pages విషయాలు వచ్చేసాయి. ఇంగ్లీష్ కాదు అది, అదొక సైన్స్. అలాగే వేదాలలో సంస్కృత అక్షరాలు ఉన్నాయి కానీ సంస్కృత అర్థాలు లేవు. భావార్థమైన అంచత వేదాలు మళ్లీ ప్రతి ఇంట్లోకి రావాలి అని మీరు అది ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా నేను మీకు నేర్పిస్తాను స్వయంగా వచ్చి అని చెప్పిన దమ్మున్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీరామ్ శర్మ ఆచార్య. కానీ ఆయన శిష్యులు ఒక్కడికి కూడా వేదాలు పట్టలేదు. ఒకటి తెలియదు వేదం అంటే ఏంటో కాదు, 4 వేద మంత్రాలు చదివితే వేదం అవుతుందండి. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యసత్వస్తో నిర్యోగ క్షేమాత్మవాన్. త్రైగుణ్య విషయా వేద అనేది కూడా 3 గుణాలు అనుకోవచ్చు, అది 3 జాగ్రత్త స్థాయిలు అనుకోవచ్చు. జాగ్రత్త సత్వ సుషుప్తి ఎక్కడెక్కడ 3 అనేది వస్తుందో అక్కడక్కడ ఓంకారం ఉంది. ఆ ఓంకార సాధన ఆధారంగా ఇప్పుడు మనం నడిపిస్తున్నటువంటి ఈ సాధన క్యాంప్ చివరి రోజు మీరు పరీక్షకి రెడీ కండి. పాస్ అయిన వాళ్ళకి ఇమీడియట్ గా నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుందో చెప్తాను. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్లీ ఈ క్లాస్ 1 క్లాసు 2 క్లాసు లా చదువుతూ ఉండటమే మీరు ఖచ్చితంగా రాబోయేటటువంటి సంవత్సరం లోపల ఇంకా మే లోపల ఇక్కడ 49 క్లాసులో పాస్ అయిపోయినటువంటి వ్యక్తులు నేను తయారు చేసుకోగలుగుతాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే భారతీయులు చాలా ముందున్నారు, మీకు ఆ విషయం తెలియదంతే. ఒకసారి మిమ్మల్ని గుర్తు చెప్పి రేపటి హనుమంతుడు సముద్రం దాటగలను అనుకోలేదు, ఒకడు వచ్చి చెప్పాడు దాటగలరు దాటిసేరు కదా. మరి అలాంటి పని నేను చేయగలనా, మీరు అలాగే ఎదగలరా అన్నది ఈ రాబోయే 2-4 రోజులు తెలుస్తే అప్పుడు సగం రోజు అయిపోయింది కదా. ఇవాళ చెప్పింది మాత్రం గుర్తుంది కదా, మొట్టమొదటి మీ జీవితంలో రావాల్సిన మార్పు. మీకు వచ్చినటువంటి కష్టము ఒక పరీక్ష, ఆ పరీక్ష నేను గెలిస్తే ఆ పరీక్ష పాస్ అవుతే మళ్లీ ఆ పరీక్ష ఆ జీవితంలో రాయక్కర్లేదు. ఒకసారి మీరు ఎంఎస్సీ పాస్ అయిపోయాక మళ్ళీ ఎవడో ఎంఎస్సీ రాయమండి కదా. మీరు కనుక మీకు వచ్చినటువంటి కష్టాన్ని సమయంగా దాటగలిగితే దాటవలసిన విధానంలో దాటగలిగితే మరి ఆ కష్టాలు మీకు రావు. జీవితంలో నాకు తెలిసి భగవంతుడు 12 రకాల కష్టాలు మాత్రమే ఇస్తాడు ఒక్కొక్క వ్యక్తికి. ఆ 12 రకాలలో ఆ వ్యక్తికి ఏ కష్టం ఇస్తాడు అన్నది ఇంకా వ్యక్తి యొక్క స్థాయి బట్టి ఉంటుంది. పెద్ద కష్టం పెద్ద స్థాయిలో ఉంటే పెద్ద కష్టం ఇస్తాడు, చిన్నవాడు వచ్చి చిన్న కష్టం ఇస్తాడు. దానినే జ్యోతిష్ శాస్త్రం అంటాం, ద్వాదశ రాశి చక్రం అంటాం, దాన్నే భాగవతం అని కూడా అంటాం. అందువల్ల నేను మీకు ఏమన్నాను, కృష్ణ చరిత్రలోని ఏదో ఒక అధ్యాయాన్ని 108 రోజులు చదవండి, ముందు మీరు అనేక కష్టాలు అక్కడ దాటిస్తారు. రెండవది ఏంటి, ఆ కష్టాన్ని ఎలా దాటాలి అనేటటువంటి జ్ఞానము మీకు గీత వల్ల వస్తుంది. అంటే భగవద్గీతని ప్రతిరోజు ఒక అధ్యాయం చదువునా, 19 రోజు మళ్ళీ మొదటి అధ్యాయం, భాగవతం మాత్రము మొత్తము 90 మంది ఒక గ్రూప్ గా ఏర్పడుతున్నారు. మీరు ఈ 9 అనేటటువంటిది 9 పక్కన 0 అనేటటువంటిది చాలా ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం. అది బిల్లి బిల్లిగా మే ముందు పూర్ణావతి ముందు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జై గురుదేవ్.